जय राधा माधवा कुंज बिहारी गोपी जनवाला गिरिवर धारी
गोपी जनवाला
భాగవతం మొదటి స్కందం 9వ అధ్యాయం శ్లోకం సంఖ్య 5. తత్ర బ్రహ్మర్షయః సర్వే దేవర్షయశ్చ సత్తమ రాజర్షయశ్చ తత్రాసన్ ద్రష్టుం భరత పుంగవం. తాత్పర్యం మరియు భాష్యము: కృష్ణ కృపామూర్తి ఎస్సీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం: భరత మహారాజు వంశీయులలో శ్రేష్ఠుడైన భీష్ముని గాంచుటకు సత్వగుణస్థితులైన దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షుల వంటి విశ్వమునందలి మహాత్ములందరూ అచ్చట సమకూడిరి. భాష్యం: ఆధ్యాత్మిక పురోగతి ద్వారా పూర్ణత్వము పొందిన వారే ఋషులనబడుదురు. రాజైనను లేదా సన్యాసి అయినను అట్టి ఆధ్యాత్మిక పురోగతి అన్నది సర్వులకు సాధ్యపడగలదు. భీష్మదేవుడు స్వయముగా బ్రహ్మర్షులలో ఒకడు. అంతేకాక అతడు భరత మహారాజు వంశీయులలో అత్యంత శ్రేష్ఠుడు. ఋషులందరూ సత్వగుణమున స్థితిని కలిగియుందురు. అట్టి వారందరూ మహాయోధునికి సంభవింపనున్న మరణమును గూర్చిన వార్తను విని అట సమకూడిరి. నమో విష్ణు బాలాయ కృష్ణ వృషాయ్రీవేదాంతస్వామి. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. ఇక్కడ మనం మొదట్లో చెప్పుకున్నట్టు అనేక మంది ఎక్కడైతే భీష్ముడు శరీరం వదిలేయబోతున్నాడు అక్కడ సమకూడారు. అందులో ఎవరు ఉన్నారంటే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు, దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు వంటి విశ్వమునందులు మహాత్ములు. వీళ్ళందరూ కూడా మహాత్ములు అని ఎందుకంటున్నారంటే వీళ్ళందరూ ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ ఋషులందరూ కూడా సత్వగుణంలో ఉన్నారు అని చెప్తున్నారు. ఋషులు అంటే సత్వగుణంలో ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఎందువల్లంటే ఇక్కడ సృష్టి మొత్తానికి కూడా ఈ ఋషులంటే ఏంటి, వీళ్ళు ఎవరు, అసలు భగవంతుడు ఎవరు, ఏమిటి, మనం ఏం సాధించాలి. ఋషులందరూ కూడా ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటారు, మనం ఏ విధంగా ఈ భౌతిక సంసారం నుండి బయటపడ్డం అనే దాని గురించే వాళ్ళు ఎప్పుడు వింటూ ఉంటారు, చర్చిస్తూ ఉంటారు, ఇంకా పఠిస్తూ ఉంటారు. వాళ్ళు
ఇక్కడ ఎందుకు సమకూడారంటే అటువంటిది ఏదో ఇక్కడ జరగబోతుంది. ఏమిటది? పూర్వం శ్లోకం, పూర్వం అధ్యాయంలో చూసాం. ఏమిటి? కృష్ణుడు పాండవులందరికి కూడాను, అంటే ముఖ్యంగా యుధిష్ఠుడి కోసం ఈ విధంగా చింతిస్తూ ఉన్నాడు, నేనే ఇవన్నీ చేశాను, నా వలన ఈ విధంగా అంత చాలామంది హింస జరిగింది, ఘోరమైన హింస, ఘోర పాతకం చేశాను, ఇదంతటి కూడా నేనే కారణం అని. దానికి సమాధానంగా ఇక్కడ భీష్ముడు మాట్లాడబోతున్నాడు. ఏ విధంగా అసలు జీవి యొక్క నిజమైన ధర్మం ఏమిటి, భగవంతుడు ఎవరు, అసలు ఎవరిని చేరుకోవడం, ఏం చేయాలి ఆ జీవుడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళితే తిరిగి ఈ దుఃఖాలయంలోకి రాడు అనేవి అన్నిటి యొక్క ప్రశ్నలు. సాధారణంగా ఋషులందరూ కూడా ఇవే కదా చర్చించారు. వాటన్నిటికి కూడా సమాధానం ఇక్కడ చూడొచ్చు మనం. నిన్న చెప్పుకున్నాం. ఏమిటి? కృష్ణుడు ఒకే సన్నివేశంలో అనేకమైన వాటిని పరిపూర్ణం చేస్తూ ఉంటాడు, అనేకమైన వాటిని, తన కోరికలను. ఏ విధంగా? ఇక్కడ యుధిష్ఠిరుడికే కాకుండా ఋషులందరికి కూడా ఈ జ్ఞానం ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఏమిటి పరమసత్యం ఏదైతే ఉందో అది? ఏమిటి ఆ పరమసత్యం? పరమసత్యం కృష్ణుడే ఆ యొక్క పరబ్రహ్మ, మూలం, దేవదేవుడు అనేది ఇక్కడ భీష్ముడు తేట తెల్లం చేయబోతున్నాడు, అంటే చాలా స్పష్టంగా చెప్పబోతున్నాడు. ఇంకా ఇక్కడ దేవర్షులు అంటే ఎవరు? దేవర్షులంటే దేవతల లోకాల్లో ఉండే ఋషులు, అంటే దేవతల నుండి వాళ్ళు దేవతలు, వాళ్ళు భగవంతుడి ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ వాళ్ళ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటారు, వాళ్ళు దేవర్షులు. బ్రహ్మర్షులు అంటే ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అంటే జన్మత, వాళ్ళు బ్రహ్మర్షులు. రాజర్షులు అంటే రాజులు ఉంటారు, ఎవరైతే క్షత్రియులైన వాళ్ళు ఉంటారో వాళ్ళు తిరిగి ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ వాళ్ళే. ఇంకా అక్కడ నుండి రాజర్షులు అంటే ఇంకా అక్కడ నుండి వాళ్ళ జీవనం అంతా కూడాను ఆధ్యాత్మికంగానే ఉంటుంది, అంటే భౌతికంగా తిరిగి రాజర్షులైన వాళ్ళు తిరిగి క్షత్రియం అంటే వచ్చి యుద్ధం చేయడం ఇట్లాంటి వాటిలో పాల్గొరు. బ్రహ్మర్షులు కూడా వీళ్ళందరూ కూడా, వీళ్ళు ఎక్కువగా వీళ్ళ జీవితం అంతా కూడా ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతి కోసమే వాళ్ళు ఉంటుంది వాళ్ళ జీవితం అంతా ఇంకా అక్కడ నుండి. ఇంకా అందులో ఒకళ్ళు ఏమని చెప్తున్నారు ఇక్కడ, భీష్ముడు బ్రహ్మర్షుల్లో ఒకళ్ళు. కానీ మనకి ఏమనిపిస్తుంది, రాజు భీష్ముడు నిజానికి, కానీ బ్రహ్మర్షి యొక్క స్థానాన్ని ఎలా పొందాడంటే అతను రాజైనా కూడా, అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే అతను రాజైనా కూడా ఆ బ్రహ్మర్షుల యొక్క జ్ఞానం ఆయనకు ఉంది. బ్రహ్మర్షులు అంటే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు, అంటే రాజర్షులు అంటే రాజుల్లో కూడా ఋషులు, వాళ్ళు కూడా భగవంతుడి జ్ఞానం కలిగి ఉంటారు, అంటే బ్రహ్మర్షులే బ్రహ్మ జ్ఞానం కలిగి ఉన్నారని కాదు, ఋషులందరూ కూడా భగవంతుడికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉంటారు. ఇక్కడ బ్రహ్మర్షులు అంటే అతనికి పూర్తిగా అర్థమైందన్నమాట, ఏదైతే బ్రాహ్మణులు ఋషులైన వాళ్ళు ఉంటారో అటువంటి లక్షణాలు అన్ని వాళ్ళలో ఇతనిలో ఉన్నాయి కాబట్టి స్వయంగా బ్రహ్మర్షుల్లో ఒకడు అని చెప్పబడింది. ఇంకా అనేకమైన కారణాలు ఉన్నాయి, కొంతమంది అనేకమైనవి ఉన్నాయి. అంతేకాకుండా అతడు భరత మహారాజు వంశీయుల్లో అత్యంత శ్రేష్ఠుడు. ఎవరు? భీష్ముడు. భరత వంశంలోనే అత్యంత శ్రేష్ఠుడు. ఏ విధంగా? బృహద్ వ్రతాన్ని చేస్తున్నారు భీష్ముడు. మనకు తెలిసింది అనేకమైన కారణాలు ఉండొచ్చు, కానీ మనకు తెలిసింది ఏంటి, బృహద్ వ్రతాన్ని తండ్రి యొక్క ఆనందం కోసం, అంటే తనయుడు భీష్ముడు బృహద్ వ్రతాన్ని స్వీకరించాడు. అంతేకాకుండా తను క్షత్రియ కుటుంబంలో పుట్టాడు కనుక క్షత్రియ ధర్మాన్ని కూడా తను శరీరం వదిలే వరకు కూడా ఏమాత్రం వెనుకాడలేదు, అంటే యుద్ధంలో పాల్గొనకుండా ఉండొచ్చు కావాలంటే, అతను ముసలివాడు అయిపోయాడు ఏంటి, కానీ అయినా కానీ తను క్షత్రియుడు. అదే క్షత్రియుడు యొక్క లక్షణం ఏంటంటే క్షత్రియులు ఎప్పుడు కూడా వెనుకడు వేయరు యుద్ధం వస్తే, ముందల వాళ్ళే ఉంటారు. కానీ ఈ రోజుల్లో ప్రభుపాద గారు చెప్తుంటారు, అందరూ మంత్రులు ఎవరైతే ఉన్నారో, డిఫెన్స్ మినిస్టరు మొట్టమొ వాడేళ్ళి ఏసీ గదిలో కూర్చుంటాడు, మిగతా వాళ్ళందరినీ పంపిస్తారు యుద్ధం చేయడానికి, వాళ్ళేం చనిపోయినా పర్లేదు, వీడు మాత్రం అక్కడే కూర్చుంటాడు అసలు. కానీ క్షత్రియులు అలా కాదు. ఇంకా ఋషులందరూ కూడాను సత్వగుణాన్ని కలిగి ఉండాలి, ఇది ముఖ్యం. ఎవరైతే ఋషులే కాదు, ఎవరైతే ఆధ్యాత్మిక జీవనం గడుపుదాం అని అనుకుంటున్నారో వాళ్ళ మొట్టమొదటి కర్తవ్యం సత్వగుణంలోకి రావడం. సత్వగుణంలోకి వస్తే ఏం జరుగుతుందంటే సత్వం సంజాయతే జ్ఞానం, అంటే సత్వగుణంలో ఉన్నప్పుడే మనకి ఏమి చేస్తే, ఏది ఆధ్యాత్మిక జ్ఞానం, ఏది భౌతికంగా మనం యొక్క చేతనం భౌతికంగా ఉందా, భౌతిక విషయాల్లో ఉందా, లేదా మనం ఆధ్యాత్మిక దిశగా వెళ్తుందా మన చేతనం అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మన ఇంద్రియాలను కూడా నిగ్రహించుకోగలగాలంటే సత్వగుణంలోకి తప్పనిసరిగా రావాలి. సత్వగుణంలోకి తప్పనిసరిగా రావాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా సత్వగుణంలో ఉన్న ఆహారం తీసుకోవాలి, సత్వగుణంలో ఉన్న పనులు అటువంటి వాళ్ళతో సాంగత్యంలో ఉండాలి, పనులు చేయాలి, పనులు చేయడానికి ప్రయత్నించాలి. దానికోసం మొదట మనలో ఉన్న రజోగుణం తమోగుణాన్ని పోగొట్టుకోవాలంటే మనం ముఖ్యంగా ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో వాళ్ళకి సేవ చేయడం ద్వారా మనం కూడా సత్వగుణాన్ని పొందగలం. ముఖ్యంగా సత్వగుణంలో ఉన్నవాళ్ళ సాంగత్యం ఎవరు సత్తములు అంటారు, ఎవరిని భక్తులు. కాబట్టి భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే వాళ్ళ యొక్క ఉపదేశాన్ని స్వీకరిస్తూ వాళ్ళకి సేవ చేస్తూ ఉండటం వల్ల మనం కూడా సత్వగుణంలోకి రాగలం. ఇది చాలా ముఖ్యం. సత్వగుణంలోకి రాకుండా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా మనకి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం రాదు. అందుకే సత్వం సంజాయతే జ్ఞానం, ఆ జ్ఞానం ఏదైతే ఉందో భగవంతుని అర్థం చేసుకోవడానికి అది సత్వగుణంలోనే వస్తుంది. రజోగుణం తమోగుణంలో ఉండటం వల్ల రాదు. కానీ ఈ భౌతిక సంసారంలో ఉన్నంతకాలం ఎప్పుడు కూడా రజోగుణం తమోగుణం ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందువల్లనే మనం ఎప్పుడు కూడా అలసట అనేది ఉండకూడదు ఆధ్యాత్మిక జీవనంలో. ఎప్పుడైనా తమోగుణం రజోగుణంలోకి పడిపోయే అవకాశం ఉంది భౌతిక సంసారంలో ఉన్నంతకాలం మనం ఎంత సత్వగుణంలో ఉన్నాం. ఎప్పుడైతే ఈ సత్వగుణాన్ని కూడా దాటి శుద్ధ సత్వంలోకి ప్రవేశిస్తా అప్పుడు ఇంక ఈ భౌతికమైన త్రిగుణాలతో ఎటువంటి ప్రభావం అనేది ఉండదు. దానికి తీవ్రమైన సాధన చేయాలి. ఎక్కడ సత్వగుణంలో ఉండి తీవ్రమైన సాధన చేస్తే శుద్ధ సత్వానికి ప్రవేశిస్తాం. కానీ సత్వగుణంలో కూడా ఒక రకమైన ఆనందం ఉంటుంది. ఏంటంటే ప్రతిరోజు వాడి జీవితం చాలా క్రమబద్ధంగా ఉంటుంది సత్వగుణంలో ఉన్నవాడిది. ముఖ్యంగా ఇది మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే వాడి జీవితం క్రమబద్ధంగా ఉండటం మనం గమనిస్తాం. అంటే వాడు ఉదయం లెగవడం కానీ లేదా కాలకృత్యాలు తీర్చుకోవడం, వాడు ఆహారం తీసుకునే పద్ధతి కానీ వాడు నిద్రించే పద్ధతి కానీ ఒక సక్రమైన ఒక క్రమమైన మార్గంలో ఉంటుంది ఆవిడ సత్వగుణంలో ఉన్నాడు. అంతేగాని ఎప్పుడు పెడితే అప్పుడు ఎలా పెడితే అలా ఏది పెడితే అది చేయడు. అది చాలా ముఖ్యం ఆధ్యాత్మిక జీవనం. అందుకే చూడండి ఎక్కడైనా మనకు కూడా ప్రభుపాదులు వారు కార్యక్రమం ఉదయం కార్యక్రమం తర్వాత ప్రసాదం ఉదయం లేదా సాయంత్రం మధ్యాహ్నం ఇట్లా ఒక పద్ధతి అన్నమాట మనకి. ప్రతిరోజు ఉదయం భాగవతం, కొన్ని చాలా మందిరాల్లో భగవద్గీత సాయంత్రం ప్రవచనం, ఆరతి, ఇవన్నీ గౌరారతి, ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో ఒక ఫిక్స్డ్ టైమింగ్స్లో అంటే నిర్దేశితమైన నిర్దిష్టమైన సమయాల్లోనే జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనం కూడా చేయాలి. అప్పుడు ఏంటంటే మన మనసుకి ఆందోళన అనేది ఉండదు. ఓ ఏం చేయాలి ఏం చేయాలి అనేది ఆందోళన అది అలా జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మన మనసుని తిరిగి భగవంతుడి మీద లగ్నం చేయొచ్చు. ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడంలోను నామం చేయడంలోను లగ్నం చేయొచ్చు. లేదంటే చాలా కష్టం. మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట ఈ రజోగుణం తమోగుణం యొక్క ప్రభావం అది. ఇంకా ఈ ఆధ్యాత్మిక పురోగతి అనేది ముఖ్యంగా మనకి పూర్వం చూస్తే మనకి రాజర్షులు బ్రహ్మర్షులు దేవర్షులు ఉన్నారు. మరి కలియుగంలో శూద్రులు కలో శూద్ర సంభవ కలియుగంలో నిజానికి క్షత్రియులు బ్రాహ్మణులు ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నా కానీ అది పేరుకే. చాలామంది గర్విస్తూ ఉంటారు. ఇంకా అలా గర్వించడం వలన ఆధ్యాత్మిక జ్ఞానం అసలు అర్థం కాదు. కాబట్టి కలియుగంలో నేను క్షత్రియుడినను నేను బ్రాహ్మణుడినను నేను వైశ్యుడినను గర్వించడానికి అసలు ఏమాత్రం అవకాశమే లేదు. కానీ మనకి కృప ఏంటంటే చైతన్య మహాప్రభు ఈ హరినామాన్ని ఇచ్చారు. హరినామం చేయడం ద్వారా మనం కూడా దేవర్షులు బ్రహ్మర్షులు రాజర్షుల స్థితికి చేరుకోవచ్చు. ఎప్పుడు ఈ యొక్క పద్ధతిని శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చిన పద్ధతిని శాస్త్రంలో ఉంది. ఇదే శ్రీల ప్రభుపాదుల వారు సొంతగా ఏం తయారు చేయలేదు ఇదన్నింటిని కూడా శాస్త్రంలో ఉంది. ఏమిటి బ్రహ్మముహూర్తంలో లెగవడం అప్పుడు మంగళారతి చేయడం ఇవన్నీ ఏంటి మనం తిరిగి మనల్ని సత్వగుణంలోకి తీసుకెళ్తాయి. అక్కడ మనకు ఆ జ్ఞానం అర్థమైంది. తిరిగి మనం కూడా భగవంతుణ్ణి చేరుకోగలం. కాబట్టి కలియుగంలో ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉంది. కలియుగంలో శూద్రులు అందరూ కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఏదో గర్వించడానికి మాత్రం అవకాశం లేదు. మనం గర్వించకూడదు. ఓ నేను క్షత్రియుడిని నేను వైశ్యుణ్ణి నేను బ్రాహ్మణుడిని. చాలామంది గర్విస్తూ ఉంటారు బయట. ఓ నేను ఇది నీ అది కొట్టుకుంటూ ఉంటారు కూడా. ఏంటి ఓ అది ఈ కులం మాది ఆ కులం ఏ వీడెవడు వాడేవుడని. అంటే ఇదంతా కూడా దేహాత్మ బుద్ధిలో ఉన్నారు వీళ్ళందరూ అని అర్థం. దేహాత్మ బుద్ధి అంటే నేను ఈ దేహాన్ని ఈ దేహం క్షత్రియుల వంశంలో పుట్టింది, లేదా బ్రాహ్మణుల దాంట్లో పుట్టింది. నిజమైన జ్ఞానం వాడికి ఏమాత్రం లేదు. అసలు ఎందుకు కొట్లాడుతున్నావు, ఏంటి, ఏం సాధిస్తున్నావు, ఏమి లేదు. కాబట్టి ఈ దేహాత్మ బుద్ధి నుండి బయటపడాలి. అందుకే ఇంకా బ్రహ్మచారి, నేను బ్రహ్మచారిని, నేను సన్యాసిని, నేను గృహస్థుణ్ణి అనుకోవడం కూడా ఈ ఉపాధి కలిగి ఉండడమే. ఒక ఉపాధి, నేను ఇది అనుకోవడం లేదు. మనం ఎవరో కృష్ణుడి యొక్క సేవకులం. ఇది మనకి ఎప్పుడు ఉండాల్సింది మన మనసులో. అంతేగాని నేను బ్రాహ్మణుడు, క్షత్రియుడు, నా దీకులో నా దాకులు అని కొట్టుకోవడం కాదు. అప్పుడు మనకి అప్పుడే పండితుడు అవుతాం మనం. పండిత సమదర్శన విద్యా వినయ సంపన్న బ్రాహ్మణ గవిహస్తిని ఎలా అవుతున్నాడు అంటే, బ్రాహ్మణుని, ఒక ఏనుగుని, ఒక చండాలుని, అందరినీ కూడా సమానంగా ఎలా చూస్తాం. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు, కృష్ణుడి యొక్క సేవకులు, ప్రతి ఒక్కళ్ళు కూడా పరమాత్మ ఉన్నాడు అనే దృష్టితో చూసినప్పుడే మనం నిజంగా కృష్ణ చైతన్యంలో ఉండగలం. అది నిజమైన కృష్ణ చైతన్యం. కాబట్టి మనం అటువంటి కృష్ణ చైతన్యంలోకి రావాలంటే మనం ఈ యొక్క ప్రతిరోజు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిత్యం ఒక క్రమబద్ధంగా మనం చేయాలి. లేదంటే ఆ కృష్ణ చైతన్యంలోకి రాలేము. ఎందుకంటే మనసు తమగుణ రజోగుణంలోకి వెళ్ళిపోద్ది, అప్పుడు ఇంద్రియాలు నిగ్రహించడం కష్టం. ఇంద్రియాలు నిగ్రహించడం కష్టమైతే వాడు ఏ ఆధ్యాత్మికత పక్కన పెట్టండి, భౌతికంగా కూడా ఏది సాధించలేదు. ఇంద్రియ నిగ్రహణం లేకపోయినట్లేదు. హరే కృష్ణ. గ్రంథరాశ్రీమద్ భాగవతం కీ జై. శ్రీ ప్రభుపాద కీ జై.